பூர்ணமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 131వ పేజీ 3వ బ్రాహ్మణం 3వ అధ్యాయం 7వ బ్రాహ్మణం 3వ మంత్రం. యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అంతరః யம் பிருத்திவீன வேத யஸ்ய பிருத்திவீ சரீரம் யஹ பிருத்திவீ மந்தரோ யமயதி ஏஷத ஆத்மா அந்தர்யாம்யமృతః. யாக்ஞவல்க்ய மகர்ஷி ஈஸ்வரடி யొక్క స్వరూపం ఏమిటి అని చెప్తున్నారు. ఉద్దాలకుడికి పతంచల కాప్యుడికి వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో ఆ గంధర్వుడి దగ్గర నుంచి ఆ విద్యను యాజ్ఞవల్క్యుల వారు తనకు కూడా ఆ విద్య తెలుసని ఆ సూత్రాత్మ అంటే ఏమిటి ఆ అంతర్యామి అంటే ఏమిటి అని తనకు తెలిసినటువంటి ఆ ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. మనం ఈ పదాలను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూత్రాత్మ అంటే సూక్ష్మ ప్రపంచం అని, ఈ సూక్ష్మ ప్రపంచానికే హిరణ్య గర్భుడు అని పేరు. ఆ సూక్ష్మ ప్రపంచ హిరణ్య గర్భుడిలో కారణ ప్రపంచ అంటే ఈశ్వరుడు ప్రతిబింబిస్తుంటాడు, బింబ చైతన్యం ప్రతిబింబిస్తుంటుంది. ఈ సూక్ష్మం స్థూలం కారణం అన్నీ కూడా ప్రకృతి మ్యాటర్, అవి స్వతహాగా చేతనం కలిగి ఉండవు. అవి ఎలా చేతనాన్ని పొందుతాయి అంటే ఆత్మ చైతన్యం నుంచి బింబ చైతన్యం ఆ యొక్క ఉపాధిలో ప్రతిబింబిస్తుంది. సూక్ష్మ ప్రపంచం అనేది ఒక ఉపాధి. ఎలాగైతే మనకు సూక్ష్మ శరీరం ఉన్నదో సూక్ష్మ ప్రపంచం, అన్ని సూక్ష్మ శరీరాలు ఒక చోట చేరిస్తే సూక్ష్మ ప్రపంచం. మన సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మనస్సులో ఎలాగైతే ఆత్మ ప్రతిబింబిస్తున్నదో, మరి అన్ని సూక్ష్మ శరీరాల్లో ప్రతిబింబిస్తుంది కదా. అన్ని సూక్ష్మ శరీరాలు కలిపితే సూక్ష్మ ప్రపంచం అవుతుంది కదా. ఎలాగైతే ఒక నీటి బిందువు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిపితే సముద్రం అయినట్లు, అదేవిధంగా ఇక్కడ ప్రతి సూక్ష్మ శరీరం కలిపితే సూక్ష్మ ప్రపంచం అవుతుంది. సూక్ష్మ మనస్సులో ఈ శరీరంలో ఆత్మ ప్రతిబింబించినప్పుడు సూక్ష్మ ప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తుందనేగా అర్థం. కనుక అటువంటి సూత్రాత్మ, సూత్రాత్మకి ఆధారం కారణ ప్రపంచం. కారణం అంటే ఏదైతే సూక్ష్మ ప్రపంచానికి కారణమో అది కారణ ప్రపంచం. ఇవన్నీ మనకు అర్థం కావని చెప్పి ఈ సూక్ష్మ ప్రపంచం కారణ ప్రపంచం ఇవన్నీ ఏమిటండి అంటే మనకు కథలుగా చెప్పారు. నీకు అది అర్థం కావడానికి ముందు కథగా చెప్తాను అని చెప్పి బ్రహ్మదేవుణ్ణేమో పరమాత్మగా చెప్పి కారణ ప్రపంచ ఈశ్వరః మాయా సహితం బ్రహ్మ, మాయ అనే ఉపాధిలో బింబ చైతన్యం ప్రతిబింబిస్తే ఆయన ఈశ్వరుడవుతాడు. అంటే మాయా ప్రపంచ మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరహాన. మాయా అనేది ఒక ఉపాధి. ఉపాధి అంటే ఏమిటి? ఒక మీడియం. ఈ శరీరం అనేది ఒక ఉపాధి, స్థూల శరీరం ఒక ఉపాధి, డబ్బా ఒక ఉపాధి. ఇంట్లో మనం ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటాం, స్టీల్ డబ్బాలు, అవన్నీ ఉపాధి, ఒక మీడియం. రేడియో ఒక మీడియం, పెన్ను ఒక మీడియం, వాటికి ఒక పని ఉంటుంది. ప్రతి మీడియానికి ఒక పని ఉంటుంది, దాని దాని పని దానికి ఉంటుంది. డబ్బాలో ఏం చేస్తాం? వస్తువులు అందులో పదార్థాలు పోస్తాం. కుండ అనేది ఒక ఉపాధి, అందులో జలం నింపుతాం, పాలు నింపుతాం, ఒక ఉపాధి. కనుక ఉపాధి అనేది మీడియం. వెక్స్టి లెవెల్లో మూడు మీడియంలు ఉన్నాయి, సమష్టి లెవెల్లో మూడు మీడియంలు ఉన్నాయి. ఇవన్నీ తత్వబోధ లెసన్స్. వెస్టి లెవెల్లో మూడు మీడియంలు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. సమష్టిలో మూడు మీడియంలు స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఈ వెస్టి మూడు శరీరాలు, వెస్టి మూడు, సమష్టి మూడు ప్రపంచాలు మొత్తం జడం, మ్యాటర్, ప్రకృతి. ఈ ప్రకృతి దీనిని అచేతనం అంటారు. దీన్ని జడం, అది దానికి చేతనం ఉండదు, ప్రాణం ఉండదు. కనుక ఇటువంటి జడమైనటువంటి వెస్టి శరీరంలో, వెస్టి శరీరత్రయంలో, జడమైనటువంటి సమష్టి ప్రపంచంలో ఇవి పనిచేయాలంటే చైతన్యం కావాలి, ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యం ఏం చేస్తుంది? ఆ సూక్ష్మ శరీరంలో ప్రతిబింబిస్తుంది, సూక్ష్మ ప్రపంచంలో ప్రతిబింబిస్తుంది. ఆ సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది అంటే కారణ శరీరంలో ఉంటుంది, కారణ ప్రపంచంలో ఉంటుంది సూక్ష్మ ప్రపంచం. ఇదంతా మాండుక్యంలో మనం చూసాం. ఈ సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది అంటే స్థూల శరీరంలో ఉంటుంది, సూక్ష్మ ప్రపంచం ఎక్కడ ఉంటుంది అంటే స్థూల ప్రపంచంలో ఉంటుంది. కనుక స్థూల ప్రపంచంలో సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం కారణ ప్రపంచం లోపల ఉంటుంది. ఎలాగైతే స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరానికి కారణం కారణ శరీరం, ఇవన్నీ కూడా పనిచేయాలంటే చైతన్యం కావాలి. ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తుంది, దాన్ని మనం ఆర్సి అన్నాం ఇంగ్లీష్లో. రిఫ్లెక్ట్, ఎన్ని శరీరాలు ఉన్నాయి ఇప్పుడు? మూడు శరీరాలు. ఒక్కొక్కడికి మూడు శరీరాలు ఉన్నాయి, అది కాక దాని మీద ఇవన్నీ తొడుగులు. మూడు శరీరాలు, ఒక శరీరం కనపడుతుంది మనకు, రెండు కనపడవు. కనుక ఈ మూడు శరీరాలు ఒకదాంట్లో ఒకదాంట్లో ఒకటి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నాయి కదా, ఈ ప్రపంచంలో కూడా మూడు విధాలైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణం. కనుక పేరు ఏం పెట్టారంటే వెస్టిలో కనుక ప్రతిబింబిస్తే స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఆర్సి1, ఆర్సి2, ఆర్సి3 ప్రతిబింబ చైతన్యం 1, ప్రతిబింబ చైతన్యం 2, ప్రతిబింబ చైతన్యం 3. అదేవిధంగా సమష్టిలో ప్రతిబింబ చైతన్యం 4, 5, 6, మొత్తం 6 ప్రతిబింబ చైతన్యాలు. ఎన్ని ప్రతిబింబాలు ఉన్నా సత్యమైనది ఒకటే కదా. ఏమిటది? బింబ చైతన్యం. ఇప్పుడు 6 అద్దాలు ఉన్నాయి మన ముందు, మన ముఖం కనపడుతోంది. ఆ అద్దాల్లో 6 ముఖాలు కనపడినా కూడా నిజమైనటువంటి ముఖం ఏమిటి? ఒరిజినల్ ముఖం ఒక్కటే. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎంతకాలం బ్రహ్మాజీ చతుర్ముఖ బ్రహ్మ ఆయన కూర్చున్నాడు, చూస్తున్నాడు విష్ణుమూర్తిని, ఇలాగే కథలు చెప్పుకుంటూ వింటాం. 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే వింటుంటామా? అదేదో 10 ఏళ్ల పిల్లలకి ఆ కథలు. 16, 17, 18 వచ్చినప్పుడు ఇవన్నీ అర్థం కావాలి మనకు. కానప్పుడు ఏం చేస్తామంటే ఇట్లాగే వింటూ కూర్చోవాలన్నమాట, చేసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేస్తాం. కనుక ఇప్పుడు యాజ్ఞవల్క్యుల వారు ఏం చెప్తున్నారు? ఈ యొక్క కారణ ప్రపంచంలో ప్రతిబింబిస్తున్నటువంటి ప్రతిబింబ చైతన్యం కలిగినటువంటి మాయా ప్రతిబింబ చైతన్యమునకే ఈశ్వరుడు అని పేరు, అంతర్యామి అని పేరు. ఎక్కడుంటాడా అంతర్యామి అంటే అన్నిటి యందు ఉన్నాడు అంటున్నాడు. అన్నిటి అంది ఎట్లా ఉంటాడు అంటే ఆ విధం చెప్తున్నారు ఇక్కడ. అది దైవం, అది భౌతికం, అధ్యాత్మం. అంతర్యామి ఎక్కడ ఉంటాడు అన్నాడు. 8వ అధ్యాయంలో అక్షరం బ్రహ్మ పరమం, అక్షరం పరం బ్రహ్మ అనేటువంటి పరమాత్మని స్వరూపం మనకి ఈ అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పబడింది. అన్ని మతాలు దేవుణ్ణి అంగీకరిస్తాయి. ప్రతి మతంలో వాళ్ళ వాళ్ళ దేవుడు ఉంటాడు, వాళ్ళకి దేవుడు ఉన్నాడని, వాళ్ళు అక్కడ ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడని చెప్పి వాళ్ళ వాళ్ళ నమ్మకాలు ఉన్నాయి. కానీ మన హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఏం చెప్పబడిందంటే దేవుడు అనే విషయం వేదాల మీద ఆధారపడి ఉన్నది. మనకు వేదం ఏం చెప్తున్నది దేవుడి గురించి, వేదం ఏం మాట్లాడుతోంది దేవుడి గురించి అనేది మనకిక్కడ చెప్పబడింది. అద్ది దైవంలో ఉంటాడు అంతర్యామి అన్నాడు. భగవంతుడు అంతటా ఉంటాడా ఉండడా? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నప్పుడు అది దైవంలో కూడా ఉంటాడు. అది దైవం అంటే ఏమిటండి అని అడిగితే, ఇక్కడ 3వ మంత్రం నుంచి 13వ మంత్రం దాకా అది దైవం, అంతర్యామి అది దైవంలో ఉంటాడు. ఎవరైతే అది దైవంలో ఉండి పరిచయిస్తుంటాడో వాటిని ఆయన అంతర్యామి. తర్వాత 14 నుంచి మళ్ళీ 14 1 మంత్రం అది భూతం. అది భూతం అంటే జీవరాశులు. ఏ ఏ జీవరాశుల్లో ఈ అంతర్యామి ఉంటాడో ఆ జీవరాశులన్నీ కూడా అది భూతం, చెట్టుతో సహా. 14వ మంత్రం. 15 నుంచి 23 దాకా అధ్యాత్మం. అన్ని ఇంద్రియాలలో కూడా ఆయనే ఉంటాడు అని మనకు చెప్పబోతున్నారు. ఇప్పుడు చదువుతాం కనుక ఈ మంత్రంలో మనం ఏం తెలుసుకున్నాం క్రిందటి వారం అంటే, అంతర్యామి అంటే ఈ భూమి యందు, పృథివ్యాం అంతరః, భూమి యందు ఉన్నవాడు అని అర్థం. అంతర్యామి పృథివ్యాం తిష్ఠన్, పృథివీ అంటే భూమి, భూమి యందు ఉండి ఈ సృష్టిలో అది దైవ సృష్టి, అధ్యాత్మ సృష్టి, అది భూత సృష్టి అని ఉన్నాయి. కనుక అది దైవాన్ని గురించి మనం వింటున్నాం. తిష్టన్ పృథివ్యాం అంతరహ, లోపల. ఇక్కడ 5 విషయాలు మనం గమనించాలి. ఈ 5 విషయాలు ఏమిటంటే, పృథివీ ఉన్నది, ఆ పృథివీ వెనకాల పృథివీ దేవత ఉన్నది అంటున్నారు. ఆ పృథివీ దేవత, పృథివీ భూమి భూదేవత, భూదేవత. ఈ భూదేవత లోపల అంతర్యామి ఉన్నాడు. భూదేవత ఎక్కడుంటుంది? భూదేవత ఎక్కడుంటుంది? భూమిలో ఉంటుంది. కనుక భూమి అనేది స్థూలం, భూదేవత అనేది సూక్ష్మం. అంతర్యామి కారణం, ఇంకా అత్యంత సూక్ష్మం. ఈ అంతర్యామి, ఈ యొక్క భూదేవత, ఇద్దరికి శరీరం ఏమిటంటే భూమి. ఇది 3వ పాయింట్. మొదటిది ఏంటి? భూమి ఉన్నది, ఈ భూమికి భూదేవత ఉన్నది. 2వ పాయింట్, ఈ భూదేవతకి పరమాత్మకి అంతర్యామికి ఈ భూమే శరీరం. 3వ పాయింట్, భూమినే శరీరంగా చేసుకొని ఉన్నాడు అంతర్యామి. భూదేవత కూడా భూమినే శరీరంగా చేసుకొని ఉన్నది. 4వ పాయింట్ ఏంటి? ఈ భూదేవత ఈ అంతర్యామిని తెలుసుకోలేదు, చూడలేదు, తెలుసుకోలేదు. నా వేద పృథివీ అంతర్యామిణం నా వేద, తెలుసుకోలేదు. అది 4వ పాయింట్. ఎలాగైతే మన శరీరంలో జీవుడు ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాడు, అదేవిధంగా అంతర్యామి కూడా ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాడు. అదేవిధంగా అంతర్యామి భూదేవత ఒక భూమిని ఆశ్రయించి ఉన్నారు. మన శరీరాన్ని ఇద్దరు పంచుకుంటున్నారు. ఇప్పుడు జీవుడు పంచుకున్నాడు ఈ శరీరాన్ని, భగవంతుడు కూడా కర్మని ఫలాన్ని ఇస్తూ ఈ యొక్క శరీరాన్ని లోపల ఉన్నాడు ఆయన. అదేవిధంగా అంతర్యామి భూదేవత ఇద్దరు భూమి అనే శరీరంలో ఉన్నారు. శరీరం లాంటిది ఆ భూమి, భూదేవత అంతర్యామిని తెలుసుకోలేదు. నా వేద అన్నారు. ఇది నాలుగో పాయింట్. ఐదో విషయం ఏంటంటే ఈ యొక్క భూమిని, భూమిలో ఉన్న భూదేవతని ఎవరు నియంత్రిస్తారు? ఈ భూమి మీద జరిగేటటువంటి అన్ని క్రియలు, పనులు, భూమి వలన జరిగేవన్నీ కూడా నియంత్రించేది ఆ అంతర్యామి. లా ఆఫ్ కర్మ, దాని ప్రకారంగా ఆయన నియంత్రిస్తాడు. ఈ విధంగా మీరు అన్నిటికీ చెప్పుకోవాలి. ఆ 13వ శ్లోకం మంత్రం దాకా ఏమేమి వస్తాయంటే, తర్వాత అప్సు అన్నారు, జలం గురించి చెప్తున్నారు. ఇప్పుడు పృథివీ అయిపోయింది. ఈ 5 పాయింట్లు ప్రతి మంత్రానికి అప్లై చేసుకోవాలి. జలానికి కూడా, నీటికి కూడా అట్లాగే అప్లై చేసుకోవాలి. ఎట్లా? జల దేవత ఉన్నది, జలం ఉన్నది. జలం అంటే తెలుసుగా, నీరు ఉన్నది, నీటికి అధిష్టాన దేవత ఉన్నది, జలదేవత. ఆ జలదేవత లోపల అంతర్యామి ఉన్నాడు. ఈ అంతర్యామి జలదేవత ఇద్దరికీ జలమే శరీరం. ఈ జలదేవత అంతర్యామిని తెలుసుకోలేదు. ఈ జలదేవతని, దాని యొక్క పనిని నియంత్రించేవాడు అంతర్యామి. 5 పాయింట్లు జలానికి సప్లై చేసుకోవాలి. తర్వాత వాయువు, తర్వాత అగ్ని, అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. చదువుతాం అన్ని మంత్రాలు వరుసగా 13వ మంత్రం దాకా. ఇదే విషయం మీకు మంత్రం చదివేటప్పుడే తెలిసిపోతుంది. 4వ మంత్రం, యోప్సు తిష్టన్నభ్యోంతర యమాపోన విదుః యస్యాపః శరీరం యోసోంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృతః యో అపో అంతర యమయతి. అసో కాదు, యహ అపో అంతరః యమయతి. తర్వాత పేజీ 5వ మంత్రం, యోగ్నౌ తిష్టన్ అగ్నేంతరః తంతరః యమగ్నిర్నవేద యస్యాగ్నిశరీరం యోగ్నిమంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృతః యోంతరిక్షే తిష్టన్ అంతరిక్షాదంతరః యమంతరిక్షం న వేద యస్యాంతరిక్షం శరీరం యోంతరిక్షమంతరో యమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యో వాయౌ తిష్టన్ వాయోరంతరః యం వాయుర్న వేద యస్య వాయుః శరీరం యో వాయుమంతరో యమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యో దివి తిష్టన్ దివోంతరః యం ద్యౌర్న వేద యస్య ద్యౌః శరీరం యో దివమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః య ఆదిత్యే తిష్ఠన్ ఆదిత్యాదంతరః యమాదిత్యో న వేద యస్యాదిత్య శరీరం య ఆదిత్యమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యో దిక్షుర్తిష్ఠన్ దిగ్భ్యోంతరః యం దిశో న వేద యస్య దిశ శరీరం యే దిశో యో దిశోంతరోయమయతః యమయతి ఏషత అంతర్య ఆత్మాంతర్యామ్యమృతః యశ్చంద్రా తారకే తిష్ఠన్ చంద్ర తారకాదంతరః యం చంద్ర తారకం న వేద యస్య చంద్ర తారకం శరీరం యశ్చంద్ర తారకమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః య ఆకాశే తిష్ఠన్ ఆకాశాదంతరః యమాకాశో న వేద యస్యాకాశ శరీరం య ఆకాశమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యస్తమసి తిష్ఠన్ స్తమసోంతరః యం తమో న వేద యస్య తమః శరీరం యస్తమోంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యస్తేజసి తిష్ఠన్ తేజసోంతరః యం తేజో న వేద యస్య తేజః శరీరం యస్తేజోంతరో యమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః ఇత్యధి దైవతం అథాధిభూతం. మన హిందూ సంప్రదాయంలో అన్నింటినీ దేవుడుగా ఎందుకు చూస్తారు అనేదానికి ఇది ప్రమాణం. మీరేమిటి అన్నిటికి నమస్కారం చేస్తారు అంటే ఈ మంత్రం చెప్పాలి వాళ్ళకి. మా ఉపనిషత్తులు ఇలా మాకు చెప్పినాయి ఏమని, భగవంతుడు భూమిలో ఉన్నాడు, ఆ భూమిలో ఎలా ఉన్నాడు, భూదేవతగా ఉన్నాడు, ఆ భూదేవతకి ఈయనకి భూమి శరీరం, ఆయన భూమిని నియంత్రిస్తుంటాడు, ఆ భూమి ఆయనని తెలుసుకోలేదు. అదేవిధంగా నీటిలో నీరు అనేటువంటిది పంచభూతాలలో ఒకటి, ఆ నీటికి ఒక దేవత ఉంటుంది జలదేవత, ఆ జలంలో ఈయన ఉంటాడు, ఆ శరీరం జల శరీరంలో ఉంటాడు, ఉండి ఆ పరమాత్మ ఆ జలదేవతని నియంత్రిస్తూ ఉంటాడు. ఆ జలదేవతని నియంత్రిస్తూ ఆ యొక్క జలదేవతని నియంత్రించడం వలన ఆ జల శరీరంలోనే ఇద్దరు ఉంటారు, జలదేవత పరమాత్మ ఇద్దరు ఉంటారు. ఇలా చెప్తున్నప్పుడు మనకేం తెలుస్తుంది, జలానికి నమస్కారం చేస్తాం మనం, నది చూసినప్పుడు నమస్కారం చేస్తాం, సముద్రాన్ని చూసినప్పుడు నమస్కారం చేస్తాం, జలానికి నమస్కారం చేస్తున్నాము. ఆ జలంలో ఉన్నటువంటి అంతర్యామి ఈశ్వరుడికి నమస్కారం చేస్తున్నాం. ఆయన ఉంటేనే అవి వాటి పనులు చేస్తాయి. నీరు ప్రవహించడం అనేటటువంటిది ఆ భగవంతుడి యొక్క శక్తి కనుక ఆయన ఆ రూపంలో ఉన్నాడు, ప్రవాహ రూపంగా ఉన్నాడు. భూమిలో అన్ని రకాలైనటువంటి, భూమి చూడండి, భూకంపం, భూమి రకరకాలైనటువంటి మార్పులు ఇవన్నీ కూడా భగవంతుడే. తర్వాత అగ్ని, భూమి జలం అయిన తర్వాత అగ్ని, అగ్నిలో కూడా ఆయనే ఉన్నాడు, అగ్ని శరీరంగా చేసుకొని ఉన్నాడు, అగ్ని దేవతని నియంత్రిస్తూ ఉంటాడు, అగ్ని ఆయన్ని తెలుసుకోలేదు. అదేవిధంగా ఆకాశం, వాయు చెప్పారు, వాయువులో ఉన్నాడు, వాయు దేవత, వాయు పరమాత్మ వాయువుని శరీరంగా చేసుకొని ఉన్నారు. అందుకని వాయువుకు నమస్కారం చేస్తారు, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. కనుక ఈ వాయువు అనేటువంటిది కూడా ఆ పరమాత్ముడికి శరీరం, వాయుదేవతకి శరీరం, వాయువు ఆయన్ని తెలుసుకోలేదు. ఆకాశం, ఆకాశం పరమాత్మకి అంతర్యామికి శరీరం, ఆ ఆకాశ దేవతకి కూడా ఆకాశం శరీరం, ఆకాశం పరమాత్మని తెలుసుకోలేదు. ఆ పరమాత్మ ఆకాశాన్ని తన యొక్క పనిని చేసేటట్లుగా ఆయన నియమిస్తాడు, నియంత్రిస్తాడు. తర్వాత చెప్పింది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అంతరిక్షం అన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు దీవి దిక్కులు కూడా 10 దిక్కులు ఉన్నాయి. ఈ దిక్కులన్నీ కూడా, దిక్కులే పరమాత్మకి శరీరం. అందుకే దిక్కులకు కూడా నమస్కారం చేస్తాం మనం, అన్ని దిక్కులకు తిరిగి నమస్కారం చేస్తాం. సూర్యుడికి నమస్కారం చేస్తాం, చంద్రుడికి నమస్కారం చేస్తాం, నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అన్ని నక్షత్ర దేవత, సూర్య దేవత, చంద్ర దేవత, ఆ దేవతలన్నీ నియమించేవాడు పరమాత్మ అంతర్యామి, వాడ లోపల ఉన్నాడు అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చింది. మన భారతదేశంలో అన్ని పరమాత్మ స్వరూపంగా చూడడానికి కారణం ఏమిటంటే మనకు వేదాలే ప్రమాణం, ఉపనిషత్తు ప్రమాణం. మన పిల్లలు అడిగితే ఏం చెప్తారు మీరు, ఏమిటి అన్నిటికీ నమస్కారం చేస్తా ఉన్నారు, అన్నీ భగవంతుడే అయినప్పుడు నమస్కారం చేయకుండా ఎట్లా ఉంటాం? భగవంతుడు అంటే మనం శంఖు చక్రాలు పట్టుకొని నిల్చుంటాడు అని అనుకుంటాం. చెట్టు, పుట్ట, గుట్ట, మట్టి అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు. అది భారతీయ తత్వం, హైందవ తత్వం, ధార్మిక వైదిక ధర్మం, అది వైదిక తత్వం. అది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మన పెద్దలు చెప్పడం వలన ఇప్పటికీ నమస్కారం చేస్తున్నాం. కానీ రాబోయే తరాల వాళ్ళకి కూడా అది తెలియాలంటే ఈ విషయం మనం చెప్పాలి. బయటనే కాదు, ఆయన మన శరీరంలో కూడా ఉన్నాడని చెప్పబోతున్నారు తర్వాత. ఇప్పుడు మనం చూసే ప్రపంచంలో ఉన్న అది దైవాలన్నీ కూడా, నక్షత్రం అధిదైవం, చంద్రుడు అధిదైవం, సూర్యుడు అధిదైవం, అగ్ని, భూమి, జలం, ఆకాశం, వాయు అన్నీ కూడా ఆయనే, అంతరిక్షం కూడా. అంతరిక్షం అంటే భూమికి స్వర్గానికి మధ్యలో ఉండేది అంతరిక్షం, ఇంటర్మీడియరీ లోకం అంటారు. దివి దానికి పైన ఉన్న లోకం, తర్వాత దిక్కులు అన్ని దేవతలే అన్నాడు. 33 కోట్ల దేవతలు చూసారా, ఇవన్నీ కలిపితే 33 కోట్లు అవుతాయా అవ్వా? అన్ని దేవతలు, ఆ దేవతలందరినీ నియమించేవాడు అంతర్యామి భగవంతుడు. ఎలా నియమిస్తాడు, వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం వాడిని నియంత్రిస్తూ ఉంటాడు ఆయన. వాళ్ళెవ్వరు కూడా ఆ దేవతలు ఈయననే తెలుసుకోలేరు. కనుక పొద్దున్నే భూమి మీద కాలు పెట్టేటప్పుడు కరా ఏం నమస్కారం చేస్తాం, సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కారం చేస్తాం. ప్రతిదికి దానికి నమస్కారం చేస్తామండి. నమస్కారం చేస్తే నీకేంటి నష్టం, మనమేం తప్పు చేస్తున్నామా? అన్నిటినీ గౌరవించడంలో తప్పు ఏమిటండి? దేన్ని కించపరచకుండా అన్నిటినీ గౌరవంగా చూడడంలో దైవికంగా భక్తితో చూడడం దోషమా? మరి అది మంచిదాన్ని దోషంగా కనపడుతోంది జనానికి. ఎవరికి కనపడుతుంది దోషంగా? మూర్ఖులకి, అజ్ఞానులకి, అవివేకులకి కనపడుతుంది. వివేకులకి, జ్ఞానులకి, తెలివిగలవారికి, సంస్కారవంతులకి అట్లా అనిపించదు. వాళ్ళకన్నీ భగవంతుడే. అర్థమైందా? ఇంతవరకు అది దైవం అయిపోయింది. తర్వాత 14వ మంత్రంతో చూడండి, రాత్రి దేవత, చీకటికి దేవత, చీకటి ఉన్నది. తమస్ అంటే ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. 13వ మంత్రంలో ఎస్ తమసి తిష్టన్, 134వ పేజీ 13వ మంత్రం కనపడిందా? ఎస్ తమసి తిష్టన్ సామ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది, తీసేయండి. అది స్తమసో అంతరహ, సామ అనేది ఒకటి తీసేయండి. తిష్టం తర్వాత రెండు అక్షరాలు ఉన్నాయి, స మ, రెండు తీసేయండి. తీసేస్తే తిష్టం స్తమసో అంతరహ సరిపోతుంది. తమస్ అంటే చీకటి, చీకటి దేవత ఉంటుంది. ఆ చీకటి దేవతకి, అంతర్యామికి శరీరం ఏమిటంటే చీకటి, రాత్రి. అందుకని రాత్రి దేవత అంటాం. ఏమంటే రాత్రి కూడా దేవత అంటారు, ఏమిటంటారు అంటాము దేవత. ఆ రాత్రి దేవతకి, అంతర్యామికి చీకటి అనేదే శరీరం. అలా అంతలో ఉండి ఆయన ఆ దేవతని నియంత్రిస్తూ ఉంటాడు, అంతర్యామి. ఆ రాత్రి అనే చీకటి అనేటువంటిది అంతర్యామిని తెలుసుకోలేదు. చీకటి చెప్పారు, వెలుగు చెప్పరు అన్నారు. తేజస్సి తర్వాతది 14వ మంత్రంలో తేజస్సు అని చెప్పారు. చూడండి, తేజస్తిష్టన్ అంటే తేజస్సులో ఉంటూ, అంతరహ యహ తేజ నవేద, ఎం తేజ అనే వేద, ఎవరినైతే తేజస్సు తెలుసుకోలేదో ఆయన అంతర్యామి. తర్వాత ఎస్య తేజ శరీరం, ఎవరికైతే తేజస్సు శరీరంగా ఉన్నదో, యహ తేజహో అంతరహ యమయతి, తేజస్సులో ఉండి ఆ తేజస్సు యొక్క దేవతని నియంత్రించేవాడు. చూడండి, ఇదే పదాలన్నిటికీ, అందుకని ప్రతిదానికి చెప్పలా మీకు, అదంతా మీ హోంవర్క్. వాయువుకి, ఆకాశానికి, అన్నిటికీ సప్లై చేసుకోవాలి మనం. అంతర్యామి, ఈ అంతర్యామి అమృత, ఆయన జ్ఞానస్వరూపుడు, భగవంతుడు. ఆయనకి ఎప్పుడు వచ్చిందండి జ్ఞానం అని అడగకూడదు. ఆయన ఎప్పుడు జ్ఞానస్వరూపుడే. అమృత నిత్యం శాశ్వతం, భగవంతుడు నిత్యం, నిత్యుడు, శాశ్వత స్వరూపుడు. జ్ఞానం ఉంటుంది ఎప్పుడు ఆయన. మనమే, మనకు ఈ శరీరంలో మనం ఏం జరుగుతుందో తెలియదు, మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ మన కర్మల ద్వారా నియంత్రిస్తూ ఆయన మన శరీరంలో ఉన్నాడు, పరమాత్ముడు. అందుకని లోపల కూడా ఉన్న పరమాత్మకి నమస్కారం చేస్తూ ఉంటాం. అందుకని మనిషిని చూడంగానే ఒక వ్యక్తిని ఏం చేస్తాం మనం? నమస్తే అంటాం. ఆ నమస్తే అంటే శరీరానికి నమస్కారం చేస్తున్నాం, ఆ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేస్తున్నాం. ఇది భావన. హలో అనేది మన సంప్రదాయం కాదు, నమస్తే. ఇదే మన సంప్రదాయం. అందుకని మన యొక్క ఆచార వ్యవహారాలలోనే మన యొక్క సంప్రదాయం, మన యొక్క శాస్త్రాలు అన్నీ వ్యక్తమవుతుంటాయి. ఇప్పుడు ఈ నమస్తేలు వ్యక్తమైందా లేదా? బృహదారణ్యకోపనిషత్తు వ్యక్తమైందా లేదా ఈ నమస్కారంలో? చూడండి, విదేశీయులందరూ ఈ దేశానికి వచ్చి నేర్చుకుంటారు, నమస్తే అంటారు వాళ్ళు. మన వాళ్ళేమో నమస్తే వదిలిపెట్టి హాయ్ అంటూ మొదలుపెట్టారు. చిన్మయానందుల వారు హాస్యంగా చెప్తుంటారు, ఏమిటి హాయ్ హాయ్ అంటే మేమైనా గుడ్లు అంటే, ఆవులు గేదెల్ని తోలినట్టుగా హాయ్ హూయ్ అంటే, హాయిలన్నీ అక్కర్లేదు మనకు. నమస్తే అంటే చాలు, నమస్తే. నమః తే, నీకు నమస్కారము. అందుకని ఒక్క ప్రతి దాంట్లో మనం చెట్టు నీట్లు తాకి నమస్కారం చేస్తాం, పాముకు పాలు పోస్తాం, ప్రతిదానికి నమస్కారం. ఇంటికి వెళితే ఇంటికి పూజ చేస్తాం, భూమికి భూమి పూజ చేస్తాం, నదికి పూజ చేస్తాం, కుంభమేళ జరిగింది మొన్న. గంగామాతకి దాదాపు 2 నెలల పాటు రోజు పూజలే 24 కోట్ల మంది పూజలు చేశారు శ్రద్ధతో వచ్చి. ఒకళ్ళు ఇద్దరు కాదు, 1000 10000 కాదు, 24 కోట్ల మంది. ఊహించండి, గంగాదేవికి ప్రతిరోజు పూజలు జరుగుతాయి అక్కడ నీటికి. ఆ నీటి కోసమా? ఆ నీటిలో ఉన్న పరమాత్మ, పరమాత్మకు చేసినట్లే పూజ, అది భావన. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్కారాన్ని మనం పెంచుకున్నామనుకోండి, మనలో ఎంతో ఒక దైవికం పెరుగుతుంది. మానవుడిగా, సామాన్య మానవుడిగా జీవించడంలో పెద్ద గొప్పే ఉంది. మానవుడు దేవుడిగా మారాలి, దానికోసం మనకి ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఇంతటితో అది దైవం అయిపోయింది కదా, అది దైవ దేవత ఉండడం వలన అది దైవం అన్నాం. ఇప్పుడు అది భూతం అంటున్నాం. ఈ శరీరాలు జీవరాశులు, ఈ జీవరాశులు ఏమిటి? 15వ మంత్రం చదువుతాం. యః సర్వేషు భూతేషు తిష్ఠన్ సర్వేభ్యో భూతేభ్యః అంతరః యం సర్వాణి భూతాని న విదుః యస్య సర్వాణి భూతాని శరీరం యః సర్వాణి భూతాన్ అంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృతః ఇత్యధిభూతం అథాధ్యాత్మం. స్థూల శరీరాభిమాని విశ్వః, సూక్ష్మ శరీరాభిమాని తైజసః, కారణ శరీరాభిమాని ప్రాజ్ఞః అని చెప్పి మాండక్యంలో విన్నాం. అదేవిధంగా స్థూల ప్రపంచ అభిమాని విరాట్, సూక్ష్మ ప్రపంచ అభిమాని హిరణ్యగర్భ, కారణ ప్రపంచాభిమాని ఈశ్వరః. ఈ 6 యందు కూడా తురీయ ఆత్మ వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ తురీయ ఆత్మ వ్యక్తమవుతున్నది కనుకనే ఈ యొక్క అంతర్యామి ఈశ్వరుడికి అన్నిటి యందు ఉన్నాడు అని మనం చింతిస్తూ ఉంటాం ఎప్పుడు. ఒక గురువుగారు అడిగారు శిష్యుణ్ణి, ఎవరు లేని చోట ఈ పండు తినిరా అన్నారు. ఎవరు లేని చోట ఈ పండు తినిరా అన్నాడు. అంటే ఇద్దరు శిష్యులు వెళ్ళారు, ఒక శిష్యుడు దాక్కొని ఒక చోట ఒక చెట్టు వెనకాలకి పోయి సీక్రెట్గా ఎవరు లేకుండా అటు ఇటు మళ్ళీ చూసి మరీ మరీ పండు తిన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువు దగ్గరికి. ఇంకో శిష్యుడు మాత్రం పండుతోనే వచ్చాడు గురువుగారి దగ్గరికి తినకుండా. అప్పుడు శిష్యు గురువుగారు అడిగారు, తిన్నారా పండు అన్నారు. ఒకడన్నాడు, తినేశాను సార్ అన్నాడు. గురుగారు తినేశాను, పండును తిన్నానన్నాడు. ఎవరు లేకుండా చూసేసి పండు తిన్నానన్నాడు. ఇంకొకడిని చూడగానే, ఏమిట్రా పండు నీ చేతులు అట్లాగే పెట్టుకున్నావు నువ్వు తినలేదంటే, గురువుగారు ఎవరు చూడకుండా తినమన్నారు మీరు, కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, భగవంతుడు చూస్తాడు కదా, ఆయన చూస్తూనే ఉన్నప్పుడు నేను తింటాను కదా, ఎవరు చూడకుండా ఉండడం అనేది నేను గ్రహించలేకపోయినాను, భగవంతుడు ఉన్నాడని భగవంతుడు చూస్తూ ఉంటాడని నేను తినలేదండి, మీరేమో ఎవరు చూడకుండా తినమన్నారు అన్నాడు. అప్పుడు గురువుగారికి చాలా సంతోషం వేసింది. అది నేను అడిగింది, అది గమనించడానికే నాయన భగవంతుడిని అర్థం చేసుకో అన్నాడు. అంతటా ఉన్నాడని ఈ కథలన్నీ ఎందుకు చెప్పారు? బృహదారణ్యకి ఒక రోజుకు విని ఆనందిస్తారని చెప్పారు. ఈ కథ ఎవరికి చెప్పాలి? ఎన్నేళ్ల పిల్లలకి చెప్పాలి? 60 ఏళ్ల వాళ్ళకి చెప్పాలి? 6 ఏళ్ల వాళ్ళకి చెప్పాలి? 6 ఏళ్ల వాళ్ళకి చెప్పాలి, 6 ఏళ్ల పిల్లలకి చెప్పాలి. అవునా? అది ఇట్లాంటి కథలు చెప్తే ఒక రోజుకి ఆ సంస్కారం బీజం ఏర్పడి మనసులో, ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా ఆ భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసుకుంటాడు. అది కథే, వాడికి ఏం అర్థం కాకపోవచ్చు, అయినా ఒక సంస్కార బీజం వేసాను లోపల, ఆ బీజం ఎప్పటికో మొలుస్తుంది. ఎప్పుడు మొలుస్తుంది చూడండి, చెట్లు వర్షం పడంగానే మొలకలు వస్తాయి ఒక్కొక్క చోట, కొన్ని మొలకలు వచ్చేస్తాయి వర్షం రాగానే. ఎట్లా వచ్చినాయి, మనం ఏం విత్తనాలు వేయలేదంటే ఎప్పుడో ఉన్నాయి ఆ విత్తనాల లోపల. ఎప్పుడైతే వర్షం పడిందో, అనువైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ మొక్కలు వస్తాయి. అదేవిధంగా మన జన్మ జీవితంలో జన్మజన్మల సంస్కారం బీజ రూపంలో ఎక్కడో ఉంటాయి. అది అనువైన ప్లేస్ దొరికినప్పుడు ఇట్లా హాలు, లైట్లు, కార్పెట్లు, అనువైన పరిస్థితి అన్నమాట. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బయటకు వస్తుంది. అది అర్థం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ మంత్రం, యహ సర్వేషు భూతేషు, అధిభూతానికి ఒకటే మంత్రం చూసారా, అది దైవం గొప్ప కదా, వాళ్ళందరికీ అందరికీ మూడు మంత్రాలు, జీవరాశులకు మాత్రం అన్ని జీవరాశులకు కలిపి ఒకటే మంత్రం చెప్పేశారు యాజ్ఞవల్కుల వారు. సర్వేషు భూతేషు, ఇక్కడ భూతేషు అంటే పంచభూతాలు కాదు, అన్ని జీవరాశులు, అన్ని ప్రాణులు, 84,000 కోట్ల జీవరాశులు. ఇందాక 33 కోట్ల దేవతలు అన్నావా, మేమేం తక్కువ తిన్నావా ఏమిటని చెప్పి మనం కూడా డబుల్కి డబుల్. 84,000 కోట్ల జీవరాశుల్లో చెట్టుతో సహా, చెట్టు కూడా జీవుడే కదా, అందరి యందు అధిభూతేషు తిష్టన్ ఉండి, సర్వాంతర్యామి అందులో ఉండి, సర్వేభ్యో భూతేభ్యః అంతరః, అన్ని జీవరాశుల యందు ఉంటాడు. అప్పుడు మనిషి కూడా జీవరాశే కాదా? అప్పుడు మనలో దేవుడు ఉన్నాడా లేడా? మనలో కూడా ఉన్నాడు. ఇట్లా తెలుసుకోకుండా జనం ఇక్కడ తమిళనాడులో దేవుడు లేడు అని చెప్పి నాస్తికులు ఎక్కువైపోతున్నారు. దేవుడు లేడు, దేవుడు లేడు అంటాడు. ఎంత గర్వం చూశారా మనిషికి అసలు. ఈ మంత్రాలు చదివి వినిపించాలి వాళ్ళకి, ఇవన్నీ బ్రాహ్మణులు చెప్పినటువంటి కథలు అనుకుంటారు వాళ్ళు. కాసేపు ముక్కు మూస్తే తెలుస్తుంది, అది చెప్తున్నారు ఇక్కడ. నీ గాలి తీసుకోవడం వదలడం నీ చేతుల్లో ఉందా చూడండి. డాక్టర్ దగ్గరికి వెళితే మేము చేయవలసినంతా చేసామండి, మా చేతుల్లో ఏం లేదంటారు, అందుకని ప్రేయర్ చేయంటాడు. కనుక మన చేతుల్లో, మన స్వాధీనంలో లేనివి ఎన్నో ఉన్నాయి. ఆ పై శక్తి ఏదో ఉన్నది, ఆ శక్తినే మనం భగవంతుడు అంటున్నాం. అది చూస్తున్నారు ఇక్కడ. యస్య సర్వాణి భూతాని, ఈ భూతములన్నీ నా విదుహు, వీళ్ళు ఆ భగవంతుడిని తెలుసుకోలేరు. లోపల ఉన్నా కూడా తెలుసుకుంటున్నామా? 20 సంవత్సరాల నుంచి క్లాస్ చెప్తుంటే దేవుడు లోపల ఉన్నాడు, లోపల ఉన్నా అంటే ఎక్కడున్నాడండి అని అడుగుతాం కదా. నా విదుహు తెలుసుకోవట్లే. 84,000 కోట్ల జీవరాశుల్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఏ జీవరాశి తెలుసుకోవడం లేదు, మనిషే తెలుసుకోవడం లేదు, మిగతా జీవరాశుల సంగతి ఏమిటి? నా విదుహు, ఒక వస్తువుగా చూడలేరు ఆయన్ని, తెలుసుకోలేరు. యస్య సర్వాణి భూతాని శరీరం, ఆ భగవంతుడికి అంతర్యామికి శరీరం ఏమిటంటే 84 కోట్ల జీవరాశుల శరీరాలన్నీ ఆయన శరీరాలే. చూసారా, 84,000 కోట్ల జీవరాశుల శరీరాలన్నీ ఆయన శరీరాలే. పిల్లి, నల్లి, బల్లి, కుక్క, ఆవు, గేదె, అన్నీ పక్షులు, జీవులు, అన్ని కీటకాలు, అన్నింటిలో కూడా మనిషిలో కూడా. అందుకని అవతల వ్యక్తిని మనం అహంకారంతో కించపరుస్తుంటాం, బాధ పెడుతూ ఉంటాం. అలా చేస్తే ఎంత తప్పు అని ఎందుకు చెప్తుంది శాస్త్రం? ఆ వ్యక్తిలో ఉన్న పరమాత్ముడిని చూడు, భగవంతుణ్ణి చూడు. భగవంతుడు నీకు వేరే రూపంగా కనపడడు, ఆ రూపంలోనే ఉన్నాడు. అందుకని నువ్వు పెద్ద ప్రపంచాన్ని ప్రేమించలేకపోతే కనీసం చిన్న ప్రపంచాన్నన్నా ప్రేమించని చెప్పి ఈ వివాహాలు పెట్టారు. భర్తని ప్రేమించు, భార్యని ప్రేమించు, భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించి, పిల్లల్ని ప్రేమించడం, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించడం అలవాటు చేసుకుంటే తర్వాత ప్రపంచాన్ని ప్రేమిస్తాడని చెప్పి చిన్న కుటుంబం పెట్టారు. వీడి చిన్న కుటుంబంలోనే ప్రేమించడం జాతి కావడం లేదు, ఇంకా పెద్ద ప్రపంచాన్ని ఏం ప్రేమిస్తాడు? అందుకని పక్షులకి జీవరాశులకి ఆహారం పెట్టు, కాకిని ప్రేమించు, ఉడతలకి చీమలకి వాటన్నిటిని ప్రేమించమని చెప్తారు. కారణం ఏంటంటే మనుషుల అహంకారం గర్వం ఎక్కువగా ఉంటుంది, వాటిని అందరినీ ద్వేషించడం తేలిక, ప్రేమించడం కష్టం. ఎలా ప్రేమిస్తాం? అందరు నేనెంతో నాకు ముఖ్యమో అంద వాళ్ళకి ముఖ్యమే కదా వాళ్ళు, కనుక అందరినీ ప్రేమించడం వలన నన్ను అందరినీ ప్రేమించాలని కోరుకుంటానా లేదా? అందరూ నన్ను ప్రేమించాలి అన్నప్పుడు నువ్వు ప్రేమించడం నేర్చుకో మొదట. ఎవరు నన్ను తిట్టకూడదు, నువ్వు తిట్టకుండా ఉండు. అందరు నాతో నవ్వుతూ మాట్లాడాలి, నువ్వు నవ్వుతూ మాట్లాడు ముందు. ఏదైతే నువ్వు అందరి నుంచి కోరుకుంటావో అది నువ్వు ముందు చెయ్యి. అలా చేయడం మొదలు పెడితే నువ్వు ఎవరి నుంచి ఏమి ఆశించవు. నీ ముఖం ఎట్లా ఉంటే అదే కదా కనపడుతుంది అద్దంలో. నువ్వు నవ్వుతూ ఉంటే అందరు నవ్వుతూ ఉంటారు, నువ్వు సీరియస్గా ఆమెద ముఖం పెట్టుకొని ఉంటే అందరూ సీరియస్గానే ఉంటారు. నాతో ఎవరు మాట్లాడటం లేదు, నాతో ఎవరు ప్రేమగా ఉండటం లేదంటే నువ్వు ఉండడం మొదలుపెట్టు. నేను ఉంటూనే ఉన్నానండి అంటాం, మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. అందుకని ప్రేమించడం అనేది వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమించడం కాదు, వాళ్ళు నవ్వితే నేను నవ్వడం కాదు, వాళ్ళు నన్ను ఆదరిస్తే నేను ఆదరించడం కాదు. వాళ్ళు ఆదరించినా ఆదరించకపోయినా, ప్రేమగా చూసినా చూడకపోయినా, ప్రేమించడం నా గుణం, ఆదరించడం నా గుణం, నేను నిందించను. అట్లా ధ్యానం చేయాలి మనసులో, అప్పుడు మనిషి మనీషి అవుతాడు. లేకపోతే మనిషి కింద పడిపోతాడు ఆధ్యాత్మికంగా. కనుక ఈ జీవులు అంతర్యామిని తెలుసుకోలేరు అన్నాడు. తెలుసుకోవడంలే, జ్ఞాని మాత్రం తెలుసుకుంటాడు. ఈ ఆయన ఏం చేస్తున్నారు, అంతర్యామి జీవుల్లో ఉండి వీళ్ళ కర్మని మనం మన ఫ్రీ విల్ను ఉపయోగించుకుంటాం, మన వాసనల ద్వారా మనం పనిచేస్తూ ఉంటాం. మన చేతులు అంతవరకే ఉంది, కానీ ఈ శరీరం ఎంతకాలం ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేస్తుంది, ఇది ఎలా చేస్తుందని నియంత్రించేది మన కర్మ. ఆ కర్మని డ్రైవ్ చేసేవాడు అంతర్యామి. మన కర్మని ఆయన చేతిలో పెట్టుకుంటాడు, దాని ప్రకారంగా ఈ శరీరం నడుస్తూ ఉంటుంది. యమయతి అంటే అది. మరి అందరూ పాపకర్మలు చేస్తున్నారు కదండి, ఆయన ఉన్నా కూడా లోపల ఎందుకు చేస్తున్నారంటే, ఆయనకి భగవంతుడు లోపల ఉన్నప్పటికీ కూడా మనం చేసే పాపకర్మలకి ఆయనకి సంబంధం లేదు. పాపకర్మలు మనం ఎందుకు చేస్తామంటే, పాప భూయిష్టమైనట్టే ఆలోచనలు ఉండడం వల్ల. మన ఆలోచనలు తప్పుగా ఉంటే పాపకర్మలు చేస్తాం, తప్పుడు పనులు చేస్తాం, అధర్మమైన పనులు చేస్తాం. కనుక దానికి ఆయన కారణం కాదు. భగవంతుడు లోపల ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి కనెక్షన్ లేదు, సంబంధం లేదు మనం చేసే చెడు పనులకి. ఆయన లోపల ఉంటే నేను ఎందుకు చెడు పనులు చేయాలి, ఆయనకు తెలియదా నన్ను ఎందుకు చేయిస్తున్నాడు, ఆయనేం చేయించడు. నీకు అహంకారం వలన, రాగద్వేషాల వలన, గర్వం వలన నువ్వు తప్పులు చేస్తున్నావు, కానీ ఆయన అంటి అంటనట్టుగా ఉంటాడండి లోపల, చూస్తూ ఉంటాడు నువ్వు చేసేవన్నీ కూడా. నేను చూస్తుంటే నన్ను కరెక్ట్ చేయొద్దు అన్నాడు. నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు కదా, ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నావు, రోడ్డు క్రాస్ చేస్తున్నావు, పోలీసు వాడు నన్ను పట్టుకోవచ్చు కదా. అంటే ఎందుకు పట్టుకోవడం, రూల్స్ తెలియదా, ట్రాఫిక్ రూల్స్ తెలియదా, ట్రాఫిక్ సిగ్నల్ తెలియదా, అని నన్ను నియంత్రించవచ్చు కదా ఆయన అన్నాడు. నీకంటూ ఒక బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు, అది నువ్వు పాటించాలి. అక్కడ ప్రతిసారి వచ్చి పోలీసు వాడు నువ్వు పట్టుకొని లాగడు, అయ్యయ్యో బండిస్తుంది జాగ్రత్త జాగ్రత్త అని లాగుతాడా? జీబ్రా క్రాసింగ్ పెట్టారు కదా, రెడ్ లైట్ పెట్టారు కదా, రూల్స్ రెగ్యులేషన్స్ నీకు తెలుసు కదా, నీకు ఒక ఇంగిత జ్ఞానం ఇచ్చాడు కదా భగవంతుడు. పోలీసు వాడు ఏం చేస్తుంటాడు, అక్కడి నుంచో చూస్తూ ఉంటాడు అంతే. ఇంకా ఆయన కూడా ఇక్కడికి వస్తాడేంటి, మన దగ్గరికి రాడు, చూస్తూ ఉంటాడు అన్నమాట. అట్లాగే పరమాత్మ కూడా నీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, నీ యొక్క బుద్ధిని పనిచేసేటట్లుగా నీకు ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, దాన్ని చక్కగా ఉపయోగించు, ధర్మ ప్రకారంగా నడు. అప్పుడు ఆ ధర్మానికమైనటువంటి కర్మల వలన నీకు మంచిని చేస్తాడు భగవంతుడు. నీ కర్మలన్నీ అక్కడ చిట్టా చేరతాయి. తర్వాత నువ్వేమేమి తప్పులు చేస్తావు, ట్రాఫిక్లో అందరినీ ఓవర్టేక్ చేసుకుని పోతున్నావు అనుకో, ఆయన అన్ని నోట్ చేసుకుంటాడు. అక్కడ సీసీ కెమెరా మాదిరి, సీసీ కెమెరా మాదిరి ఆయన అన్ని కంప్యూటర్లో నోట్ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాడు, ఓహో నువ్వు ఈ కర్మ చేశావు కదా, పనిష్మెంట్. ఇట్లా అన్నమాట భగవంతుడు ఆ విధంగా మనల్ని మన కర్మల ద్వారా మనల్ని నియంత్రిస్తాడు. అంతేకాని ఆయనకేం సంబంధం ఉండదు. ఆత్మ అంతర్యామి, ఆయన అమృత స్వరూపుడు. మన అమృత స్వరూపమా ఈ శరీరం? అమృత స్వరూపం కాదు, కానీ ఆయన లోపల ఉన్నటువంటి పరమాత్మ అమృత స్వరూపుడు. తర్వాత మంత్రం చదువుతాం మళ్ళీ ఇక్కడ 16 నుంచి 23 దాకా, 23 2 లైన్ దాకా. అది అధ్యాత్మం. అధ్యాత్మం అంటే మన శరీరంలో ఈ జీవులలో ఉన్నటువంటి ఇంద్రియాలు, సూక్ష్మ శరీరం. 16వ మంత్రం 135వ పేజీ. ప్రాణే తిష్టన్ ప్రాణాదంతర యం ప్రాణో న వేద యస్య ప్రాణశరీరం యః ప్రాణమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యో వాచి తిష్ఠన్ వాచోంతరః యం వాంగ్ వేద వాంగ్ యస్య వాక్ శరీరం యం వాంగ్ న వేద యస్య వాక్ శరీరం యో వాచ మంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యశ్చక్షుషి తిష్ఠన్ చక్షుషోంతరః తిష్ఠన్ చక్షుషోంతరః యం చక్షుర్న వేద యస్య చక్షుర్ శరీరం యశ్చక్షుర్ యశ్చక్షురంతరోయమయతి ఏషతాత్మాంతర్యామ్యమృతః యశ్రోత్రే తిష్ఠన్ శ్రోత్రాదంతరః యం శ్రోత్రం న వేద యస్య శ్రోత్రం శరీరం యశ్రోత్రమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యస్త్వచిసి తిష్ఠన్. ఓ ఇంకోటి ఉంది కదా, ఓకే. యో మనసి తిష్ఠన్ మనసోంతరః యం మనో న వేద యస్య మనః శరీరం యో మనోంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యస్త్వసి తిష్ఠన్ త్వచోంతరః త్వచోంతరః యం త్వక్ న వేద యస్య త్వక్ శరీరం యస్య యస్త్వచ మంతరోయమయతి త్వచమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యో విజ్ఞానే తిష్ఠన్ విజ్ఞాదా విజ్ఞానాదంతరః యం విజ్ఞానం న వేద యస్య విజ్ఞానం శరీరం యో విజ్ఞానమంతరోయమయతి స ఏషత అంతర్యామ్యమృతః యో రేతసి తిష్ఠన్ రేతసోంతరః యం రేతో న వేద యస్య రేతః శరీరం యో రేతోంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః ఈ రెండవ లైన్ వరకు అంటే 23వ మంత్రం 2వ లైన్ వరకు 16వ మంత్రం నుంచి సూక్ష్మ శరీరం ఈ మన పంచజ్ఞానేంద్రియాణి పంచకర్మేంద్రియాణి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ అంతర్యామి చేత నియంత్రించబడుతున్నాయి. ఆయన ఈ చక్షువునే శరీరంగా చేసుకొని ఉంటాడు, ఈ చక్షువుల్లో ఉంటాడు, ఘ్రాణ ఇంద్రియంలో ఉంటాడు, అన్ని ఇంద్రియాల్లో ఉంటాడని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన, బయట ఎక్కడ చూడకూడదు, చూడండి, ప్రాణే తిష్టన్. ప్రాణం ఉందా లేదా ఇప్పుడు మనకు? ఉంది కదా, ప్రాణే తిష్టన్. కనుక ఆ ప్రాణం రూపంలో, ప్రాణమే శరీరం ఆయనకి, ఆ ప్రాణాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాణదేవత ఉంటుంది. ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరః, ప్రాణంలో ఉంటూనే ప్రాణం లోపల ఉంటూ ఉంటాడు. యహ ప్రాణో యం ప్రాణోన వేద, ప్రాణం ఆయన్ని తెలుసుకోలేదు కానీ ప్రాణమే ఆయనకి శరీరం, ప్రాణ రూపంలో ఉంటాడు ఆయన, ఉండి ప్రాణాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. అంతరహ యమయతి, ప్రాణాన్ని పనిచేయిస్తూ ఉంటాడు. ఎవరికి తెలియదు ఎప్పుడు పోతుందో ప్రాణం, ఎవరికి తెలియదు, ఒక్కడికి మాత్రం తెలుసు, ఎవరైనా అంతర్యామి. చూసారా, ఇప్పుడు ఆయనకి మనం నమస్కారం చేయాలా వద్దా? తర్వాత వాచి తిష్టన్, వాచి అంటే వాచి కాదు, గడియారం కాదు, ఇక్కడ వాచి అంటే వాక్, వాక్లో ఉంటూ ఆయన, ఆ వాక్కే ఆయనకి శరీరం. ఈ వాక్ ఆయన్ని తెలుసుకోలేదు, ఈ వాక్ని ఆయన పని చేయిస్తూ ఉంటాడు, అంతర్యామి. తర్వాత యహ చక్షుషి తిష్టన్, చక్షు కళ్ళల్లో కూడా ఉంటాడు, ఈ కళ్ళు ఆయన్ని తెలుసుకోలేవు, ఈ కళ్ళు ఆయనకి శరీరం, ఈ కళ్ళని పనిచేయిస్తూ ఉంటాడు. అందుకని ఇట్లా అద్దుకుంటాం, కళ్ళు కళ్ళకు అద్దుకునేది, అందుకే అన్ని పరమాత్మ అనే భావన. తర్వాత శ్రోత్రే తిష్టన్, శ్రోత్రం అంటే ఏమిటి, చెవులు, ఈ చెవులే ఆయనకి శరీరం, ఈ చెవుల్లో ఉంటూ ఆయన, ఈ చెవులు ఆయన్ని తెలుసుకోలేవు, ఈ చెవులను ఆయన పనిచేయిస్తూ ఉంటాడు. తర్వాత మనసి తిష్టన్, మనసులో కూడా ఉన్నాడు, ఇదంతా సూక్ష్మ శరీరం అన్నమాట. అధ్యాత్మం అంటే ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం, వాటన్నిటిలో కూడా ఆయన ఉండి వాటిని పనిచేయిస్తున్నాడు, మనస్సును కూడా ఆయన పనిచేయిస్తున్నాడు. మనస్సు ఆయన్ని తెలుసుకోలేదు, మనస్సే ఆయనకి శరీరం, ఆ మనస్సుని పనిచేసేటట్లు నియామకుడు ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన ఎట్లా అంటే అమృత. తర్వాత త్వచ అంటే స్కిన్, ఈ చర్మం, ఈ చర్మమే ఆయనకి శరీరం, ఈ చర్మం ఆయన్ని తెలుసుకోలేదు. స్పర్శ అన్నమాట, చర్మం అంటే ఇది కాదు, స్పర్శ ఇంద్రియం, ఆయన దీన్ని పనిచేయిస్తూ ఉంటాడు. తర్వాత విజ్ఞానం, బుద్ధి, బుద్ధి కూడా ఆయన పనిచేయిస్తుంటాడు, అందులో ఉండి అన్నాడు. తర్వాత రేతస్, పురుష బీజం, అందులో కూడా ఆయన ఉంటాడు, నియంత్రిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అధ్యాత్మం. కనుక ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, నువ్వు ఎక్కడ లేడో చెప్తే నేను ఎక్కడ ఉన్నాడో చెప్తా తర్వాత అన్నాడు. ఎక్కడ లేడో నువ్వు చెప్పలేవు అంటే అంతటా ఉన్నాడని అర్థం. ఒకడెవరో రాశాట, గాడ్ ఈజ్ నోవేర్ అని రాశాడు గోడ మీద, నాస్తికుడు, గాడ్ ఈజ్ నోవేర్, దేవుడు ఎక్కడా లేడు అని రాశాడు. ఇంకొకడు వచ్చి ఆస్తికుడు ఏం చేశాడు, కొంచెం కామా పెట్టాడు పక్కన, గాడ్ ఈజ్ నో వేర్ అన్నప్పుడు ఆ డబ్ల్యూ పక్కన కామా పెడితే ఏమైంది? నౌ హియర్, ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.